ఆ వ్యక్తి యొక్క సొంత సెంటెన్సులు కావు. ఈ పుస్తకం ఎలా రాయబడిందో నేను చెప్పాను కదా మీకు. ఆవిడ పేరిస్ దగ్గరటువంటి ఒక నగరంలో ఒక చాలా పడిపోయినటువంటి ఒక గదిలో ఇలాంటి బల్ల ఏదో ఒకటి ఉండేది, ఒక విరిగిపోయిన కుర్చీ ఉండేది, దాని మీద కూర్చొని ఆవిడ రాస్తూ ఉండేది. లా పేజీలు 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 ఎలా నింపుతూ వెళ్ళిపోతూ ఉండేది. ఒక్కొక్క పేజీకి 20-30 గ్రంథం ఉంటాయి. ఇందులో 20 పుస్తకాలు 40 పుస్తకాలు. ఒక పుస్తకం లండన్ లైబ్రరీలో దొరికితే, ఇంకోటి అమెరికన్ లైబ్రరీలో దొరికితే, ఇంకోటి అసలు ఇంకా ప్రింట్ అవ్వలేదని తెలుస్తుంది మనకి. ఆ కాలంలో దాచుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ. దాచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉందో కూడా నేను మీకు చెప్పాను. ఆవిడకి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. గంటల గంటలు ఆవిడ కోమా స్టేజ్లో ఉండేది, గంటల గంటలు. ఆ బాధ తట్టుకోలేక ఇప్పుడైతే పెయిన్ కిల్లర్స్ వచ్చాయి, కానీ 1887 1889 ఈ పుస్తకం రాసినప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా అంతగా లేవు. ఆ బాధతో ఆవిడ అన్కాన్షియస్ అయిపోయారు. ఆవిడ అన్కాన్షియస్ అయిపోయి నాట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, ఫర్ అవర్స్ టుగెదర్ మధ్యలో ఎప్పుడో లేచేది ఆవిడ. మళ్ళా రాకుండా అప్పుడు ఆవిడకి ఆహారానికి ఏం దొరికేది అంటే ఒక్క పుట్టి దొరికేది, బై ఛాన్స్ దొరికితే. అది ఆవిడ తాగగలిగేదో లేదో ఆవిడ ఉన్నాం ఆ పెయిన్లో. సిగ్గు దట్టు రాస్తుంది ఆవిడ. మనం ఒక రామకోట ఏదో చేస్తూ ఉంటే మెకానికల్గా, రాముడు నాకేమి ఇచ్చాడు, నేను చేస్తున్నాను కదా, ఇవాళ చీమ ఎందుకు కొట్టింది, క్వశ్చన్స్. ఇదంతా కూడా రే నెంబర్ 1 గురించి చెప్తున్నాను నేను. ఆ సంకల్పం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోగలిగితే అంత పెయిన్లో, అన్బేరబుల్ పెయిన్లో, తినటానికి ఏమీ లేదు, రిఫరెన్స్ బుక్స్ ఏమీ లేవు చూడటానికి, ఆవిడ అంత స్థితిలో కూడా దట్ సంకల్ప, అది ఆ సంకల్పం యొక్క పరాకాష్ఠను మీరు పట్టుకోగలిగితే నంబర్ 1 అంటూ ఉంటారే మనం, హీ కేమ్ ఫస్ట్ అని. ఆ సంకల్ప శక్తి అది ఆ నంబర్ 1 పొటెన్సీ మనకి చెప్తుంది. ఇక్కడ శబ్దములు అంకెలు యొక్క సామర్థ్యం మనకి ఇంకా తెలియటండి. చాలా మనం దాన్ని ఎంత చిందరవందరగా వాడేస్తున్నామంటే వాటిని ఈ మంత్రశాస్త్ర పుస్తకాలు కనుక మీరు తెలిస్తే, ఆ అనే ఒక అక్షరం వేస్తాడు వాడు. ఆ అనే అక్షరం వేసిన తర్వాత దాని వెనకాతకు ఉన్నటువంటి దేవతాశక్తి, ఆ దేవతా స్వరూపం, ఆ దేవతకు ఉన్నటువంటి ఆయుధాలు ఇవంతా రాసుకొస్తాడు వాడు సంస్కృత లాంగ్వేజ్లో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి. అలాగే ప్రతి అంకెకి ఒక విచిత్రమైనటువంటి పొటెన్సీ ఉంది, ఒక విచిత్రమైనటువంటి శక్తి ఉంది. ఈ శక్తిని మొట్టమొదటిసారి ఔషధిగా ఉపయోగించింది హ్యానిమెన్ హోమియోపతిలో. ఇప్పటికీ ఈనాటికి కూడా చాలామంది హోమియోపతికి అసలు హోమియోపతి మందు ఎందుకు పనిచేస్తుందో తెలీదు, ఇంక్లూడింగ్ మీ యాజ్ ఎ కెమిస్ట్. ఇంచేత రూలు, పదార్థము పదార్థం మీద పనిచేస్తుంది. అంచేత కారంగా ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని చాలా చిన్న ముక్కగా చేసేసామంటే మన నాలిక కారాన్ని పట్టుకోలేదు, చాలా చిన్న కణాన్ని మనం వేసుకుంటే. హోమియోపతి వైద్య విధానంలో ఏం చేస్తామంటే దాన్ని మనం ఇంకా 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 డైల్యూట్ చేసి కొన్ని కోట్ల రెట్లు డైల్యూట్ చేస్తాం. డైల్యూట్ చేసినప్పుడు పనిచేస్తున్నది మందు కాదు, పదార్థము కాదు, ఆ పదార్థము యొక్క సంఖ్యాశక్తి అని నేను చెప్పాను అనుకోండి. కొంచెం ఆలోచించండి, 1 అంటే ఏంటో అర్థమవుతుంది మీకు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త అండి, అది ఇది అద్భుతమైనటువంటి విజ్ఞానం అసలు. కానీ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని బహిర్గతం చేయడంలో 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, బహిర్గతం చేస్తున్నప్పుడు తప్పుగా బహిర్గతం చేశాను అనుకోండి, నా ఓన్ ఎక్స్ప్రెషనే కదా ఇచ్చేది నేను, ఎప్పుడైనా నాకు ఎంత అర్థమైందో నాకేమర్థమైందో అది చెప్తాను నేను, అది తప్పవచ్చు. 2, నేను చెప్పింది కరెక్ట్గా చెప్తే. ఐన్స్టీన్ 1945 9th August డేట్ ఇంపార్టెన్స్ చాలామంది గుర్తుండే ఉంటుంది. ఫస్ట్ అటమిక్ ఎక్స్ప్లోజన్ జరిగింది ప్రపంచంలో నాగాసాకి హిరోషిమా. 9th August 6th August జరిగింది అది. మొత్తం సెకండ్ వరల్డ్ వార్ ఈ అంకె మీదే దెబ్బలాట జరిగింది, సంకల్ప శక్తి మీద దెబ్బలాట జరిగింది. ఏ సంకల్ప శక్తి మీద దెబ్బలాట జరిగింది? పరమాణువులో శక్తి ఉన్నది, E=mc² అని ఒక ఫార్ములా 1905 లోనే ఐన్స్టీన్ ఎక్స్ప్రెస్ చేసి చెప్పేశాడు. ఏ విధంగా వస్తే ఏరోప్లేన్ రానంత వరకు ఏరోప్లేన్ ఏముంటుందిలే మనిషి ఎగురుతాళ్లే అనుకున్నట్టే పరమాణువులో శక్తి ఏముంటుందిలే అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది. కేవలం ఒక్క వ్యక్తి నమ్మాడు పరమాణువులో శక్తి ఉంటుందని, హిట్లర్. మిగతా వాళ్ళు నమ్మలేదు అసలు. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కూడా ఎక్సెప్ట్ ఐన్స్టీన్. యాటమిక్ ఎనర్జీ ఈజ్ ఎ పాసిబిలిటీ, పరమాణు శక్తి సంభవమే అని నమ్మలేదు. ఏ విధంగా వివేకానంద చెప్పాడు, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఎక్కడ నమ్ముతున్నాం మనం? మనలో దైవత్వం ఉంది అని నిజంగా మనకి నమ్మకం ఉంటే దైవత్వాన్ని ప్రోధి చేయటానికి కావాల్సిన ఎరువులు మందులు అంతా వేసుకునేవాళ్ళం కదా. అదేవిధంగా ఆ యాటమిక్ ఎనర్జీ పాసిబిలిటీని హిట్లర్ పట్టుకుని హిమాలయాలలోంచి గ్రీన్ లార్జ్ అనేటటువంటి ఒక విశిష్టమైనటువంటి మహాయాన పంథానికి సంబంధించిన తాంత్రిక్ కట్టింది. ఇవన్నీ ఆ బుద్ధిజంకి సంబంధించిన ఎందుకు వస్తాయంటే, ఈవిడ నేర్చుకున్నటువంటి ఆత్మవిద్య ముందు బుద్ధిజంతో నేర్చుకుంది. ఇట్ డిడ్ ఎండ్ విత్ బుద్ధిజం. అంచేత ఆ మహాయాన మార్గంలో ఉన్నటువంటి ఆ గ్రీన్ కలర్డ్ తాంత్రిక్స్, గ్రీన్ కలర్డ్ తాంత్రిక్స్ అన్న నంబర్ 4 అన్న ఒకటే. కొంచెం మనం నంబర్ సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, మీకు కొంచెం గందరగోళంగా ఉన్నా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇఫ్ యూ కెన్ ఫాలో మై ట్రెండ్ ఆఫ్ థాట్. ఈ క్లాస్ పూర్తి అయిపోయే లోపల ఈ నంబర్ 7 పూర్తి చేసేస్తా నేను. అంచేత ఒక సంకల్పం 1905లో ఐన్స్టీన్ ద్వారా ప్రపంచానికి అందివ్వబడింది. ఏమని అందివ్వబడింది? చిన్న పరమాణు ఉంది, చిన్న యాటమ్ ఉంది, ఆ చిన్న యాటమ్లో అనంతమైనటువంటి శక్తి ఉంది. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయింది. దాని ముందే కనిపెట్టాడు ఇది. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ టైం వచ్చినప్పటికీ హిట్లర్ పవర్లోకి వచ్చాడు. హిట్లర్ పవర్లోకి వచ్చాక యాటమిక్ ఎనర్జీని ఎంత తొందరగా మీరు పట్టుకోగలరో పట్టుకోండి. సైంటిస్ట్ని రాత్రి పగులు గుర్తించేవాడు. కొన్ని 100 సైంటిస్టుల తలకాయలు ఎగిరిపోయాయి అక్కడ కేవలం దీనికోసమని. ఇది ఎల్ఈజీకి తెలిసింది ఇలా చేస్తున్నాడు హిట్లర్ అని. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, యాటమిక్ ఎనర్జీ ఉందా లేదా అనే నమ్మకం కాదు క్వశ్చన్. ఒకవేళ ఉంటే దాన్ని హిట్లర్ కంటే మనం ముందు పట్టుకోవాలి. మనము ముందు పట్టుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష ఉంది, అది నెంబర్ 1. క్యూలో వెళ్తాం మనం సినిమా హాల్కి, లైన్లో నుంచోలే మనం, ముందు టికెట్ మనకు కావాలి. బస్సులో వెళ్తాం, ముందు బస్సు మనం ఎక్కాలి. ఈ ఇన్హెరెంట్ సంకల్ప శక్తి ఉందే అది డివినిటీ అంటే. మళ్ళా గుర్తుంచుకోండి, ఎక్కడో వేరే లేదు, మనలోనే ఇన్హెరెంట్గా లోపల ఉంది. అది ఏంటి, ప్రతి దాంట్లోనే మనం ముందుండాలి. మనం ముందుండకపోయినా మన పిల్లలు ముందు రావాలి, మన పిల్లలకి ఫస్ట్ మార్క్ రావాలి. ఫస్ట్ 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 అనేటటువంటి ఆ గందరగోళం క్రియేట్ చేసి పారేస్తామే మనం. మనం క్రియేట్ చేసుకుంటాం, మన పిల్లల్లో క్రియేట్ చేస్తాం. అది నెంబర్ 1. హిట్లర్ వర్సెస్ ఎల్లి నెంబర్ 1 రేస్ స్టార్ట్ అయింది. రేస్ స్టార్ట్ అయినప్పుడు కొంతమంది సైంటిస్టులు, ఎన్రికో ఫెర్మి, మిగతా వాళ్ళు, ఎన్రికో ఫెర్మి ఇటాలియన్, అతను ఐన్స్టీన్కి సహాయం చేయడానికి వచ్చాడు. ఇట్ వాజ్ ఎ రేస్, హూ ఇస్ ఫస్ట్ అండ్ ఎవరు ఫస్ట్, సంకల్పం ఎవరిది నెరవేరుతుంది ముందు, ఎవరిది నెరవేరుతుందో తెలియదు మనకి. అప్పుడు ఏం జరిగింది అంటే, హై మిలిటరీ సీక్రెట్ల ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి నెరదా డిజైన్స్లో. ఆ డిజర్ట్ ఏరియాకి అసలు కార్డన్ ఆఫ్ చేశారు, ఎవరు రాకుండా ఉండేదానికి. ఐన్స్టీన్ రాత్రి పొగలు అక్కడే పడుతూ ఉంటూ ఉంటాడు. హై సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా అతని టేబుల్ మీద మెసేజెస్ వచ్చాయి, డూ నాట్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ యాటమిక్ ఎనర్జీ, మీరు చేయకండి. ఇంచేత ఒక్క ఐన్స్టీన్కే ఆ క్యాపబిలిటీ ఉంది, హిట్లర్ వుడ్ హ్యావ్ ఫెయిల్డ్. ఐన్స్టీన్ యాటమ్ బాంబ్ కనిపెట్టి ఉండకపోతే ఈనాటికి కూడా యాటమ్ బాంబు వచ్చి ఉండేది కాదు. ఎందుకు, ఎందుకు అంటే నెంబర్ 2 ఏమని రాశాం అక్కడ మనం, ప్రజ్ఞ ప్రేమ ఆ తత్వము కలిసి ఉన్నటువంటి సంకల్పము ఒక ఐన్స్టీన్ దగ్గరే ఉంది. ఇది ఎలా ఉంటుందో చూడండి. ఈ ప్రజ్ఞ సంకల్పం, సంకల్పం అంటే అర్థం కదా ఇప్పుడు మీకు, టు రన్, మనం పరిగెట్టాలి. ఎందుకు పరిగెట్టాలి, టు బికమ్ నెంబర్ 1 అనేటటువంటి ఇన్హెరెంట్ ఐడియా. అదొక నెంబర్ అనుకోకండి, మీరు నెంబర్ అనుకుని బ్లాక్ బోర్డ్ చూశారంటే సీక్రెట్ డాక్టర్ని రేపు వెళ్ళలే, మన ఎనలైజ్ చేసుకుందాం మనం. ఐన్స్టీన్లో ఉన్నటువంటి ఇంకొక విచిత్రత, పిక్యులారిటీ ఏంటి అంటే, ఐన్స్టీన్ దగ్గరికే గురువులు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయకన్నారు. అది అక్కడ చేయొచ్చు, ఆ ఎక్స్పెరిమెంట్ క్లాస్ చేయించవచ్చు. ఎందుకంటే ఐన్స్టీన్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించక ముందు స్వధర్మము అనే పదం మనం ఒకటి వాడుతూ ఉంటాం భగవద్గీతలో. ఆ స్వధర్మం అనే దాన్ని ప్రకృతిలోంచి ఐన్స్టీన్ ఎలా పట్టుకున్నాడో చూడండి. అదే ఐన్స్టీన్ గొప్ప, అంతకంటే ఇంకేం లేదు. అది ఋషి కాడు, కానీ ఋషుల కంటే చాలా గొప్పవాడు. స్వభావము, స్వధర్మము అనే దాన్ని ఎలా పట్టుకున్నాడో చూడండి. ఆయన లైట్ యొక్క వేగం మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. సాధారణంగా ఏంటంటే ఒకడు ఇలా పరిగెడుతున్నాడు అనుకోండి, మనం కూడా వాడంత వేగంగా పరిగెడితేనే వాడిని పట్టుకోగలం. మనం ఇలా పరిగెడుతున్నాం అనుకోండి, అప్పుడు వాడు ఎంత వేగంతో ముందుకు వెళ్తున్నాడో దాంతోపాటు మన వేగం కూడా కలుస్తుంది. అమే క్లియర్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్, ఇన్ ద ఎగ్జాంపుల్. ఇలా ఒకడు పరిగెడుతున్నాడు, నేను వాడిని పట్టుకోవాలి. పట్టుకోవాలంటే ఏం చేయాలి? వాడు ఎంత వేగంతో పరిగెడుతున్నాడో నేను కూడా అంతే వేగంతో పరిగెడితే వాడిని ఖచ్చితంగా పట్టేసుకోవాలి నేను. సరే, తప్ప ఇది ఈక్వల్లీ కండిషన్ ఏంటి, వీఆర్ స్టార్టింగ్ అట్ ద సేమ్ పాయింట్ అన్నది కరెక్ట్. ముందు ఉండాలి వాడు నాకంటే ముందు మొదలెట్టేస్తే, ఇద్దరం ఒకే వేగంతో పరిగెడితే ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాం. ఇప్పుడు దీన్ని రివర్స్ ఆలోచించండి. మీరు అలా ఒకడు పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు, ఒకడు ఇటీవల పరిగెడుతున్నాడు. ఇప్పుడు వాడిని చూస్తే వీడితో పోలిస్తే వీడి వేగము ప్లస్ వాడి వేగము మొత్తం వేగం అవుతుంది కదా. అంటే వాడి ఉత్తత వాడు వేగం పెంచుకోకపోయినా నేను వాడి నుంచి దూరం అయిపోతున్నాను కనుక నేను దూరం అయిపోయే వేగం కూడా వాడి కలిసిపోతుంది. దీన్నే భక్తులు వేదాంత గ్రంథాల్లో కొన్ని దాంట్లో కానీ భగవంతుడి గురించి ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తారు. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు 10 అడుగులు ముందుకేస్తాడు. కాంట్రడిక్టరీ అదే టెక్నికల్గా. కానీ సాధకుడు కాని వాడు గుర్తించవలసిన విషయం ఇంకోటి ఉంది, ఇదే దీని యొక్క కరోలరీ. మరి మనం ఒక అడుగు భగవంతుడి వైపు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వస్తే, మనం ఒక అడుగు వెనక్కి వేస్తే నేచురల్లీ ఆయన 10 అడుగులు వెనక్కి వెళ్తాడు. రూల్ ఇస్ సేమ్, ఒక చోట ఇది ఒక చోట ఉండదు. కానీ ఇంతకీ ఐన్స్టీన్ స్వధర్మము స్వభావము ఎలా పట్టుకున్నాడో చూడండి. వేగంలో ఇలాంటి డిఫరెన్సియేషన్స్ వచ్చిన ప్రపంచంలో మీరు ఎన్ని రకాల విచిత్ర విత్ర పరిస్థితులు కల్పించుకోండి, మీరు వెలాసిటీ ఆఫ్ లైఫ్ మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది. కాన్స్టెంట్గా ఉంటుంది కనుక ఐన్స్టీన్ కంటే ముందు 75 సంవత్సరాలు బట్టి ఈ సైంటిఫిక్ జగత్తులో యుద్ధం జరుగుతుంది. భయ్ ఎక్స్పెరిమెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. మనం ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే, కనీసం నేను ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటే చాలా సింపుల్గా దాన్ని సాల్వ్ చేసి ఉండేవాడిని. నేను ఎక్స్పెరిమెంట్ చేశానండి, లైట్ వైపు వెళ్ళినప్పుడు దాని వేగం తగ్గింది, ఇటువైపు ఉంచినప్పుడు దాని వేగం పెరిగింది అనేసి ఉంటే సాల్వ్ అయిపోయేది. ఇంకే ఇట్ ఈస్ న్యాచురల్. కానీ అలా వాళ్ళు చేయలేదు. వాళ్ళు దే ఆర్ వెరీ ష్యూర్ ఆఫ్ దేర్ ఎక్స్పెరిమెంట్స్. కాంతి వేగము మారదు, దాని వైపు వెళ్ళినా మారదు, దాని నుంచి వెనకాతలు వెళ్ళినా మారదు. ఐన్స్టీన్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి 70 ఏళ్ల ఈ యుద్ధాన్ని మార్చేశాడు. మీకు తెలుసు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దేర్ ఆర్ న్యూ సైన్స్ గ్రాడ్యుయేట్స్, ద వెలాసిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ కాన్స్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ అన్నది. దాని స్వభావం అది. ఎందుకే అనవసరంగా దెబ్బలు అడుగుంటారు మీరు? దాని స్వభావం అది, దాని స్వధర్మం అది, అది ఇంకా మారదు. అది అది స్థిరంగా ఉండటమే దాని లక్ష్యం అన్నాడు. అంటే ఇప్పుడు వింటే ఎంత సింపుల్గా అనిపిస్తుందో, కానీ ఆ టైం అప్పుడు అలా గలుగుతే అది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి ఎటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి అంటే, ప్రకృతి ధర్మాన్ని తెలుసుకోగలిగినటువంటి ఒక వ్యక్తి పట్టుకున్నాడు ఆటమిక్ ఎనర్జీ. నేను పట్టుకుంటానని మాస్టర్స్ హిమాలయాల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు చివరి క్షణం వరకు కూడా, ఆఖరికి ఆటమ్ బాంబ్ తయారైపోయి పెర్ల్ హార్బరు ఆ హీరోషిమా నాగాసాకి మీద బాంబింగ్ అయ్యే ముందు రోజు కూడా హీవాజ్ బాగుండే, వద్దు నువ్వు వెయ్యొద్దని వేశావు, ఎవ్రీథింగ్ ఇట్స్ బెన్ఫిట్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఈవెన్ నౌ. అయింది. అది పడిన మరుక్షణం నుంచి ఐన్స్టీన్ నోట్ నుంచి ఒకే మాట వచ్చింది, ఐ హావ్ సీన్ దట్. మన సింగ్ మనకి అది సైన్స్ పుస్తకం జోలికి వెళ్ళలేదు. ఆయన జరగాల్సింది జరిగిపోయింది, ఇంకా వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత. అది నెంబర్ వన్. అండ్ టూ. నెంబర్ వన్ అంటే ఏంటి? సంకల్పం. నెంబర్ టూ అంటే ఏంటి? ప్రకృతి ధర్మాలను గుర్తించుట. అన్ఫార్చునేట్గా ఏంటంటే మన సైంటిఫిక్ ఎడ్యుకేషన్, మోడర్న్ ఎడ్యుకేషన్, ద సోకాల్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్, సోకాల్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే మాకు హరిద్వార్లో గురువుగారి ఆశ్రమంలో ప్రాణప్రత్యావర్తన సాధన శిబిరం జరుగుతుంది. జరుగుతుంటే బాంబే యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకుంటాను కొంతమంది గురువు గారిని చూడటానికి వచ్చారు. మాస్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు సాధారణంగా ఆయన, అందరం కూర్చున్నాం, మేము మాట్లాడుతున్నాం, మాతో మాట్లాడుతున్నానని వాళ్ళు వచ్చారు. సరే వాళ్ళని రమ్మనండి అన్నారు. మాకు కోపం వచ్చింది, మరి ఐ నెంబర్ వన్ కాదుగా, ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారు కదా. సరే వచ్చారు వాళ్ళు కూడా. ఏం చేస్తున్నారంటే ఆంథ్రోపాలజీలో ఆంథ్రోపాలజీకి సంబంధించిన బ్రాంచ్ ఏదో ఆ గ్రూప్ వాళ్ళు వచ్చారంటే, ఆంథ్రోపాలజీ అంటే మానవ అభివృద్ధి, మీరేం చేయబోతున్నారు అని అడిగారు గురువు గారు. అంటే మేము ఇది పూర్తి అయిపోగానే ఇమ్మీడియట్గా మేము కోయగూడాలకి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని మోడర్నైజ్ చేసేస్తున్నాం సార్ అన్నారు వాళ్ళు. దయచేసి ఆ పని చేయగానే అన్నారు గురువు గారు. దే ఆర్ న్యాచురల్, వాళ్ళని న్యాచురల్గా ఉన్నామండి, డోంట్ మేక్ దెమ్ అన్యాచురల్. నాకు అర్థం కాలేదు అప్పుడు. తర్వాత చదువుతున్నప్పుడు ఆయన మాట ఎందుకన్నారో అనిపిస్తుంది. వీ హ్యావ్ బికమ్ సో అన్యాచురల్. సహజంగా ఉండటం అన్నది మనకి చాలా కష్టం అయిపోయింది. అసలు మనం సహజంగా ఉండలేము. అసలు ఆ సహజంగా ఉండకపోతే సహజం కర్మ కౌంటే ఆ సరోషముకి నచ్చేది. కర్మ అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే ఆ మూడోది అదే, మూడు యాక్షన్ కర్మ. ఈ మూడు మనకి కరెక్ట్గా అర్థమైపోతే, ఒకటి ద పొటెన్సీ ఆఫ్ నెంబర్ వన్, ఎక్కడ ఒకటి అనేది ఉన్నా ఇంకా వాడు సుఖంగా ఉండడు, పక్క వాళ్ళని సుఖంగా ఉండనివాడు. అందుకే నేను చెప్పాను, అది మించే మీకు న్యూమరాలజీ చెప్తున్నాను అనిపిస్తుందేమో అని. మీరు మళ్ళీ కరెక్టే ఉంటాయి కూడా. ఇఫ్ యూ బిలాంగ్ టు నెంబర్ వన్ అంటే 1వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ, 10వ తారీఖు పుట్టిన వాళ్ళు కానీ, 20 కానీ, రేపు మీరు ఇంటికి వెళ్ళి వాళ్ళ అక్కడ జ్యోతిషాస్త్రం చెప్తున్నారు, మీరు ఎవరైనా భవిష్యత్తు చెప్పించుకుంటే రండి అనకండి, నాకు తెలియదు నాకు. కానీ దిస్ ఈజ్ కరెక్ట్. ఆ సంకల్ప ప్రేరణ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ నెంబర్ వన్ ఉంది. ఇప్పుడు మీకు తెలిసిన మహాత్ములు అనేక మంది ఉన్నారు కదా, ఇందులో ఈ నెంబర్ వన్ పొటెన్సీ, ఈ శక్తి కలిగినటువంటి మహాత్ముడిని మీరు గుర్తించగలరా? ఈ పేర్లలో చాలా మంది ఉన్నారు కదా మనకి, భక్తులు, మీరాబాయి, రాముడు, మీ ఇష్టం, ఆల్ గాడ్స్ క్రైస్ట్, దే మస్ట్ బి, అంటే రిలీజియస్ అండ్ డివోషన్ ఓరియంటెడ్ అంటే నా కోరిక. మనం అంతకంటే కిందకి వెళ్ళొద్దని, పబ్లిక్ లైఫ్లో కొద్దు, డివోషనల్ ఆస్పెక్ట్స్లో, ఆధ్యాత్మిక జగత్తులో ఈ సంకల్పము నెంబర్ వన్ రేక్ చెందిన వాళ్ళు మీరు చెప్పండి. మీకు ఎవరైనా ఉంటే అగస్త్యుడు, ఇంకా వివేకానంద, ఇంకా ఎనలైజ్ దేమ్. ఆ సెకండ్ స్టాన్సాలో అవే వస్తాయి ఇంకా. అంటే నెంబర్ వన్ అంటే ఎలా ఉండాలి, వాడిలో ఒకటే ఒక క్వాలిటీ ఉండాలి, దొరకాలి లేకపోతే నో అన్న రిలీజియస్ యాంగిల్. వాడు రాక్షసుడు కావచ్చు, నాకు అభ్యంతరం లేదు, కానీ భక్తి యాంగిల్లో ఈ మొంగుతనం ఉండాలి వాడికి. రావణాసురుడు ఉన్నాడు కదా, తలపోసి పారేస్తాను, నువ్వు వస్తావా చస్తావా. ఆల్ సచ్ టైప్స్ ఆఫ్ డివోటీస్, ఆ సంకల్ప శక్తికి సంబంధించిన వాళ్ళు, ద ఎనర్జీ, ద డిటర్మినేషన్, అది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా ఆధ్యాత్మిక వేత్తలు ముందుకెళ్ళలేము. రామకృష్ణ పరమహంసలో కూడా మీకు ఇది కనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే రామకృష్ణ పరమహంస భక్తుడు అని కాదు అనుకుంటారు, భక్తుడు కాదు, పరమ మొండి. ఎంత మొండి అంటే తల్లి నువ్వు కనిపించవా, ఇంకో రోజు వెళ్ళిపోయిందని బుర్ర ఊడగేసి బతకొట్టేసుకున్నాడా, చివర ఆవిడనే కత్తిపెట్టుకొచ్చేసాడు. రామకృష్ణ పరమహంస భక్తులుంటే భయపడకండి, నాకు రామకృష్ణ పరమహంస అంటే చాలా ఇష్టం. ఆయన నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్పటంలే. ఆ నెంబర్ వన్ ఆ సంకల్పం ఎక్కడ వచ్చింది మీకు కథ గుర్తుందా? తోటాపురి వచ్చి రామకృష్ణ పరమహంసకి మీకు దీక్ష ఇస్తాను అంటాడు. దేంట్లో? అద్వైతంలో. ఈయన మెడిటేషన్ ఏదన్నా అమ్మని అడిగి వస్తానంటాడు ముందు. అంచేత సరే ఈయన వెళ్ళి కాళికాదేవి దగ్గరికి వెళ్ళి నేను అమ్మని అడిగి వస్తాను అన్నాడు. ఆవిడ సరే నువ్వు తీసుకోండి, అమ్మ ఒప్పేసుకుంది. కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ఇక్కడ చూసుకో అన్నాడు, ఇక్కడ చూసుకుంటున్నాడు, అమ్మ కనిపిస్తుంది. కుదరటం లేదయా నాకు, అమ్మ కనిపిస్తుంది అన్నాడు. చంపే అవుతాయి అన్నాడు. ఎలా చంపేది అన్నాడు? అమ్మ అమ్మ మనసులోనే కదా కనిపిస్తుంది, మనసులోనే ఒక పత్తి తయారు చేసుకో పడ్డాయి అన్నట్ట. స్పృశ్యుడు 40 సంవత్సరాల సాధనా ఫలితాన్ని విత్ వన్ స్వీప్ ఆఫ్ స్వోర్డ్ దగ్గర కొట్టేయగలగటం అన్నది నెంబర్ వన్. కొంతమంది ఉన్నారు ఒక అలవాటు ఉంటుంది వాళ్ళకి, చెడు అలవాటు, ఇవాళ నుంచి మానేస్తున్నాను అంటే మానేయగలుగుతారు. ఇది నెంబర్ వన్ పొటెన్షియల్. దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఏం చేయాల్సి వచ్చు అనేది కనుక మనం మాట్లాడుకుందాం అనుకోండి, వీ గోయింగ్ టు బ్లాక్ మ్యాజిక్ అని చేత వీ స్టాప్ దేర్. అంచేత ఈ సంకల్పంలో కూడా హిట్లర్ని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. జరగాల్సిందే, లేకపోతే నేనున్నాను అంతేగా, చివరికి అదేగా చేసుకున్నాడు. ఈ పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులు నెంబర్ 2లోకి వెళ్తే, ప్రజ్ఞలోకి కనుక వెళ్తే, జ్ఞానంలోకి కనుక వెళ్తే శంకరాచార్య వారు తయారవుతూ ఉంటారు. శంకరాచార్య ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 2. విల్, ఎక్కడ విల్, అహం బ్రహ్మాస్మి ఉన్నావు కదా, నేను బ్రహ్మని అయిపోయా, ఇంకేంటి, ఏం చేసేది, ఏం అయిపోయా, మొత్తం సాధన అయిపోయినా ఒక్క మాటతో. ఐత్రియ ఉపనిషత్తు యొక్క కమెంటరీ రాస్తూ ఆయన ఈ మాట రాస్తాడు, అహం బ్రహ్మాస్మి అని నేను నీకు చెప్పాక నీకు నువ్వు బ్రహ్మవి అని తెలియకపోయాక ఇంకా నేను చేయగలిగేది ఏం లేదన్నాడు ఆయన. నేను చెప్పడం చెప్పేశాను, నేను నువ్వే బ్రహ్మవి అన్నాను, నువ్వు ఒప్పుకోవటం లేదు, ఇంచేత ఇది మిస్సింగ్ మనలో. సెకండ్ ప్రజ్ఞ వెళ్ళాక థర్డ్ చూడండి, కర్మ యాక్షన్. ఈ మూడింటి కలయికే మానవ జీవితం ఇక్కడ. కానీ ఈ మూడింటి కలయికలో ఒక్కటి విషయం గుర్తుంచుకోండి, ఈ మూడింటి కలయిక బాహ్య జగత్తులో జరిగితే దాన్ని ప్రపంచము అంటాం, ఈ మూడింటి కలయిక అంతర జగత్తులో జరిగితే ధ్యానము లేక యోగము అంటాం. కొంచెం ఈ డిఫరెన్స్ అర్థం చేసుకుని ఈ మూడింటిని మీరు ఇంట్రోవర్ట్ అవగలరా ఒక్కసారి చూసుకోండి జాగ్రత్తగా. అందుకే స్లంబరింగ్ అన్నాడు ఇక్కడ, ద ఎటర్నల్ పేరెంట్ వ్యాప్డ్ ఇన్ హర్ ఎవర్ ఇన్విజిబుల్ రోప్స్. ఏంటా ఇన్విజిబుల్ రోప్స్? సంకల్పం తెలియదు, ప్రజ్ఞ తెలియదు. చూస్తే తెలుస్తుంది ఎవరికైనా, ఇక్కడ రామకృష్ణ పరమహంస బై ఛాన్స్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకోండి మనం తప్పు తెరవం. సౌత్ ఆఫ్రికాలో ఈ గందరగోళం అంతా జరుగుతుంది కదా, ఏంటది గందరగోళం అంటారు దాన్ని, వైట్ వర్సెస్ బ్లాక్ గందరగోళం, దాన్ని చేస్తే టెక్నికల్ వర్ణం చెప్పి జరుగుతుంది కదా. అక్కడ సరే ఒక చర్చ్ ఉంది, తెల్లవాళ్ళకు కట్టుకున్నటువంటి చర్చి, ఒక బ్లాక్ క్రిస్టియన్ చర్చ్ పక్క నుంచి వెళ్తూ చర్చిలోకి వద్దాము అనుకున్నట్ట. రిలీజియస్ గురువులకి ఎప్పుడు పెద్ద ప్రాబ్లం, వాళ్ళకి లేని అనుభూతి ఉంది అని చెప్తూ ఉండాలి వాళ్ళు, చాలా పెద్ద ప్రాబ్లం. ఆల్ మాస్టర్స్ అంటే ఐఎమ్ సేయింగ్ హు ఆర్ నాట్ రియలైజ్డ్, రియలైజ్ సంగతి వదిలేయండి, వాళ్ళతో వాళ్ళ జోలికి వెళ్తే తప్పారు వాళ్ళు. మామూలుగా ఉండేటటువంటి పురోహితులు అందరికీ వచ్చే చెప్పండి, చర్చ్ ప్రాతినిధ్యం కానీ మన పురోహితు అందరికీ, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ వన్ క్రీడ్ ఆర్ క్యాస్ట్, వాళ్ళందరికీ ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏ అనుభూతులు వాళ్ళకి లేవు, ఏది వాళ్ళు అనుభవించలేదు అది ఉంది అని చెప్పాలి వాళ్ళు. ఎలా, ఇప్పుడు ఈయన వస్తున్నాడు ఈ నల్లవాడు, మనిషి ట్రెండ్ చూస్తే తెలుస్తుంది కదా వాడు ఇక్కడికి వస్తాడేమో అని. ఇప్పుడు చర్చ్ పాదరికి డౌటే వచ్చింది, ఇతను లోపలికి వస్తానంటాడు. ఇది కేవలం తెల్లవాళ్ళకి సంబంధించినటువంటి దేవాలయమే కదా, తెల్లతో ఉన్నవాళ్ళకి సంబంధించిందే కదా, అంచేత ఇతన్ని లోపలికి రానివ్వకూడదు నేను ఎలా అనుకున్నాడు. పొలిటీషియన్స్ కంటే రిలీజియస్ పీపుల్కి బ్రెయిన్స్ ఎక్కువ అనిపిస్తున్నారు చాలా సార్లు. ఎంత సింపుల్ గా వాళ్ళు అవాయిడ్ చేస్తారు, ఇంకా పొలిటీషియన్స్ అయినా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయలేరు కానీ వీళ్ళు చాలా సింపుల్ గా అవాయిడ్ చేస్తారు. వాళ్ళు సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏదైనా వస్తే నీ కర్మ అనిస్తారు, ఆన్సర్ దా నీ కర్మయా, నేనేం సాల్వ్ చేయలేను నీ ప్రాబ్లం అంటాడు. నువ్వు ఏం ద్వారా చెప్తాం మనం, అవును సార్ నా కర్మ మీ దగ్గరికి వచ్చేదని. అంచేత అతను వీడు లోపలికి వస్తానంటే ఏం చెప్పాలి అనుకుని అంటూ ఉండగానే వాడు అడగనే అడిగాడు వీడు, నేను వస్తాను అని. మరి హేట్ నో వన్ ఆల్ ఆర్ వన్ ఇది కదా మన ప్రిన్సిపల్స్, అది వాడు ఆచరణ పెట్టాడు వీడిని లోపల రాకుండా ఆపాలి అంటే. వీడు ఏం చెప్పాడంటే, నువ్వు చాలా పవిత్రుడు అయితే తప్ప నువ్వు లోపలికి రావడానికి వీలు లేదు, అప్పుడు ఇప్పుడే వచ్చే దానికి ఏముంది అన్నట్టు. ఊహవాలాగా అన్నట్టు. చాలా అమ్మాయి ఇప్పుడు నువ్వు పవిత్రుడువా అని వాడు క్వశ్చన్ చేయలే. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. 40 రోజులు ఎంతో అయింది దాన్ని. మళ్ళీ అదే దారమట యాక్సిడెంటల్లీ ఇట్స్ సో హ్యాపీ. ఆ ఫాదర్ బయట ఉన్నాడు చర్చ్ బయట, నీకు వస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడేం చెప్పాలి, అప్పుడైతే పవిత్రత అన్నాను కదా, ఇప్పుడు ఇంకోటి ఏదో చెప్తాం, కరుణ ప్రేమ ఏదో అన్నాం అనుకున్నట్ట. వీళ్ళ పక్క నుంచి అలా వెళ్ళిపోతుంటే ఉండబట్టలేక ఇతను పిలిచాట, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అని. ఏం లేదన్నట్ట, ఆ పాదరి ఆ నీగ్రో కళల్లో చూస్తుంటే ఆ పవిత్రత ఆ దేవత్వం చూసి ముందు వీడు షింక్ అయ్యాడు. అయినా అడిగాడు తను ఎందుకు రావటం లేదు. నేను 2 రోజుల కిందట క్రైస్ట్ వచ్చాడు, నన్నే లోపలికి రానివ్వటం లేదయ్యా ఇంకా నువ్వు ఎందుకు అన్నట్టు పరిస్థితి అది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంతర్ జగత్తులో జరగాల్సినటువంటి సాధన ఎప్పుడైతే బాహ్య జగత్తులోకి వస్తుందో ఇలాంటి కాంట్రడిక్షన్స్ వస్తాయి. ఈ కాంట్రడిక్షన్స్ అక్కడే కాదు, మన దేవాలయాల్లో ఉన్నాయి. ఏదో ఎగ్జాంపుల్గా చెప్పాను కానీ ఎందుకు ఈ కాంట్రడిక్షన్స్ అంతా వస్తున్నాయి? ఈ కాంట్రడిక్షన్ జరగాల్సింది ఇక్కడ, మీరు ఇక్కడ చేస్తున్నారు సాల్వ్. నో రిలీజియస్ ప్రాబ్లం ఫిజికల్ ప్లేన్లో సాల్వ్ కాదు, ఇంపాసిబుల్ అది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం దాన్ని ఫిజికల్ ప్లేన్లోనే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంచేత ఈ ట్రయాంగిల్ చూడండి, సెకండ్ స్టాండర్డ్ అవుతాను. Time was not far placely in the infinite bosom of duration. కాలము లేదు. ఎందుకుట కాలము నిద్రపోయిందిట? It lay asleep in the infinite bosom of duration. 7:30 అయింది, మనం లాక్డౌన్ 15 మినిట్స్ కంటిన్యూ చేద్దాం, అది మీ ఇష్టం. Everything will stop. సరే చూద్దాం, ఓ పని చేస్తాను నేను, ఇది కంటిన్యూ చేసి క్వశ్చన్ మార్క్ వేసి వదిలేద్దాం మనం. ఇక్కడ కాలము సంఖ్యకి గత సంబంధం మనకు తెలియాలి. కాలము సంఖ్యకు, ద రిలేషన్షిప్ బిట్వీన్ టైం అండ్ నంబర్స్. అసలు ఏదైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే వీళ్ళు మేక్ ఇట్ ఏ డిస్కషన్ క్లాస్ ఆల్సో. నేనే చెప్పేసుకుని నాకు నచ్చిందే చెప్పడం కాక, కాలానికి సమయానికి సంఖ్యలకు సంబంధం ఉందా? అన్నీ అంతే, అసలు ఉన్నదే అదే. 60 seconds 1 minute, 60 minutes 1 hour. అసలు కాలానికి సంఖ్యలకి లింక్ చేసేస్తే కాలమే లేదు అసలు. మీకు అది జాగ్రత్తగా ఆలోచించండి కదా. సార్ టైమ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ పొటెన్సీ ఆఫ్ టైమ్, ఈజ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ పొటెన్సీ ఆఫ్ నెంబర్స్, ఆర్ ద పొటెన్సీ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ టైమ్. రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఒకటి ఏంటి అంటే కాలం యొక్క శక్తి సంఖ్యలో తెలుస్తుంది, సంఖ్య యొక్క శక్తి కాలంలో తెలుస్తుంది. అందుకే మన ఉపాసనా విధానాల్లో వాటిలో కూడా మంత్ర జపానికి ఒక సంఖ్య పెడతాం మనం, దానికి ఒక కాలం పెడతాం. 40 రోజులు 9 రోజులు 15 రోజులు ఏదో పెడతాం. ఈ లింక్ పట్టుకోగలగాలి. ఆ లింక్ ఇంకా రాలేదంటాడు. ఇది ప్రయస్థితి కదా చెప్తున్నాడు వీడు. టైమ్ వాజ్ నాట్ ఫార్ ఇట్ ప్లేస్ లేట్ ఇన్ ద ఇన్ఫైనైట్ బోజమ్ ఆఫ్ డ్యూరేషన్. ఇక్కడ ఇంకొక చిన్న హింట్ ఇచ్చి వదిలేస్తాను, టుమారో వి విల్ కంటిన్యూ ద సేమ్ డిస్కషన్. ఎందుకంటే యుగాలు, మహాయుగాలు ఇవంతా కూడా రేపు అనుభూతితో మనం టచ్ చేయాల్సి వస్తుంది. ఇవాళ చదువుకున్న పాయింట్స్ గుర్తు చేసుకోండి. సంకల్పము, ప్రజ్ఞ, కర్మ అనేది బీజ రూపంలో ఉంటే మనస్సులో ఉంటాయి, యాక్షన్ లాగా వస్తే బయట కనిపిస్తూ ఉంటాయి. మనము బీజ రూపంలో ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడుకుంటున్నాము, కానీ ఈ బీజ రూపంలో ఉన్నటువంటి స్థితి మీకు ఎవరికీ కొత్త కాదు. నేను చెప్తున్నది మీ జీవితాలలో ప్రతిరోజు జరిగేదే ఇది. సైన్స్ నిత్య జీవితంలో జరిగేదాన్నే నియమ ప్రకారం జరిపిస్తుంది. సైంటిస్ట్కి మిగతా వాడికి పెద్ద తేడా అనేది ప్రకృతిలో ఎలక్ట్రిసిటీ ఉంది. సైంటిస్ట్ ఏం చేస్తాడు, ఎలక్ట్రిసిటీ యొక్క నియమాలు పట్టుకుంటాడు. ఎటువంటి నియమాలు? సహజ నియమాలు. ఆ సహజ నియమాలకి అనుగుణ్యంగానే ఇక్కడ పదార్థాన్ని మార్చుకుంటాడు, శక్తి ఉత్పన్నమవుతుంది. మనము కూడా మన శరీరంలో ఉన్నటువంటి సహజ ధర్మాలను పట్టుకుని ఆ ఆత్మిక శక్తిని అభివృద్ధి చేసుకోబోతున్నాం. ప్రిన్సిపల్ అది. ఇవాళ మనం పట్టుకున్నటువంటి ప్రాకృతిక శక్తులలో రెండు శక్తుల్ని పట్టుకుంటున్నాం మనం. ఒకటి ద పవర్ ఆఫ్ నంబర్స్. ద పవర్ ఆఫ్ నంబర్స్ అంటే మేమైతే 1, 2, 3, 4, 5, 6 మాకు లెక్కలు వచ్చునండి. మరి చిన్నపిల్లలకి అంకెలు తెలియదు కదా. మరి అలాంటప్పుడు మనిషి ఏ కార్యము ఏ పని ఏది చేయదలుచుకున్నా కూడా 8వ మార్గం లేదు. అందుకే ద 8 టూ రౌండెడ్ ఆఫ్. ఏంటి టూ రౌండెడ్ ఆఫ్ అంటే అవ్యక్త జగత్, వ్యక్త జగత్. ఈ అవ్యక్త జగత్ వ్యక్త జగత్కి మధ్య ఉన్నటువంటి పాయింట్ కనుక మనం చూసుకుంటే, ద నెంబర్ 8 మనం ఎలా రాస్తున్నామో కనుక మనం చూసుకుంటే, ఈ కేసాఫ్ సింబల్ కదా మనం. ఈ కేసాఫ్ సింబల్ వెళ్ళాలి రామాయణ మహాభారతాలు సంఖ్యాశాస్త్రానికి, సాధకుడి యొక్క సాధనకి కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉంటాయి. 8 అనే చోట మొత్తము కూడా మహాభారతమే. రెండు యముల మధ్య జరిగినటువంటి సంఘర్షణే మహాభారతం. భీష్ముడు ఒకరేపు, కృష్ణుడు ఒకరేపు, ఇద్దరు ఏంటి ద సెవెన్ పార్ట్స్ ఆఫ్ నాట్. 7 మార్గాలు దాటేశారు. ఒకవేపు గల్లాదేవి చంపేస్తే ఇంకోవైపు కంసుడు చంపాడు. సమస్య చూడండి అక్కడ. భగవంతుడికి ఏజెస్ట్గా ఉన్నటువంటి భీష్ముడు యొక్క మొదటి శవం గంగల వల్ల పోతే, భగవంతుడి యొక్క 8 కంసుల వల్ల పోతాయి. అపోజిషన్ అస్ట్రాలజికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 7th హౌస్ ద హౌస్ ఆఫ్ అపోజిషన్ అని చెప్తూ ఉంటాం. భగవంతుడు అవుతే అంటే మనం భగవంతుడిని అవ్యక్త స్థితి అనుకున్నాం. అవ్యక్త స్థితికి అపోజిషన్ ఏంటి? వ్యక్త స్థితి. వ్యక్త స్థితికి అపోజిషన్ ఏంటి? అవ్యక్త స్థితి. ఈ రెండు పోవాలి. ఈ రెండు పోగొట్టడానికి కావలసినటువంటి సరంజామ ఏ భగవద్ అవతారంలో వస్తుందో అదే పరిపూర్ణ అవతారం కనుక శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా మనం పరిపూర్ణ అవతారం దౌన్య అవతార పరిపూర్ణమైనటువంటి షోడశ కళలో ఉన్నటువంటి అవతారం. షోడశ అంటే మన 8 8+8. ఇక్కడ భీష్ముడు సాధించినటువంటి 7 పాత్స్, శ్రీకృష్ణుడు సాధించినటువంటి 7 పాత్స్, ద 7 వేస్ టు బ్లిస్ వర్ నాట్. ఇక్కడ భీష్ముడు యొక్క కథను గుర్తు చేసుకుని కృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే, ఏ స్టెప్స్ ఉపయోగించుకుని భీష్ముడు అమరత్వాన్ని సిద్ధించాడు, ఏ స్టెప్స్ ఉపయోగించుకుని శ్రీకృష్ణుడు అమరత్వాన్ని సిద్ధింపజేసుకున్నాడు, ఏ స్టెప్స్ ఉపయోగించుకుని అరవిందో భౌతిక జగత్తులోనే అమరత్వాన్ని సాధించవచ్చు అంటున్నాడు. ఆ కాన్సెప్ట్ వర్ నాట్ అన్నాడు. పరిస్థితి గురించి కదా చెప్తున్నాడు. ద గ్రేట్ కాజెస్ ఆఫ్ మిజరీ వర్ నాట్. మనిషికి దుఃఖం కలిగించేటటువంటి 12 రకాలైనటువంటి కారణాలు కూడా లేదు అన్నాడు. ద గ్రేట్ కాజెస్ 12 కారణాలు ఉన్నాయి, 12 రాశి చక్రాలు ఉన్నాయి. 12 రకాలైనటువంటి చక్రాలలో ఎదుర్కొన్నప్పుడే మనిషి ద వీల్ కంటిన్యూస్. 12 ఈ 12లో మళ్ళా మనం 27 నక్షత్రాలను ఉపయోగించుకుంటాం. మనం ఈ 27 నక్షత్రాన్ని మళ్ళా ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాల కింద కనుక మనం చేసుకుంటే 108 వస్తాయని మంత్రజపం చేస్తున్నప్పుడు, కాకపోతే ఎప్పుడైనా ఈ అష్టోత్తర నామావళి మనం చేసుకున్నప్పుడు, ఈ 108 రకాల బాధకి కారణమైనటువంటి బాధ నివృత్తి కొరకు చేస్తాము అనేటటువంటి నంబర్ పొటెన్సీని మనం ఉపయోగించుకుంటాం. 108 అనే దాంట్లో ఉన్నటువంటి నెంబర్ పొటెన్సీని మనం తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ ద గ్రేట్ కాజెస్ ఆఫ్ మిజరీ వర్ నాట్ అన్న దానికి ద్వాదశ రాశి చక్రము, ద్వాదశ రాశి చక్రాల్లో ఉన్నటువంటి 27 నక్షత్రాలు,
27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు దొరుకున 27 × 4 మొత్తము 108. ఇదంతా కాకుండా మానవ జన్మ 84 లక్షల యోనులు పూర్తి అయ్యాక వస్తుంది అంటాము. లక్ష అనే పదానికి అనేక రకాలైన అర్థాలు ఇచ్చుకుంటాం మనం. సున్నాలు పెట్టేసుకుంది లక్షాధికారి అని, కోటీశ్వరుడు అని. అంటే ఏంటంటే అక్కడ డబ్బుకి సంబంధించినటువంటి యాంగిల్లో మనం చూసుకుంటాం. కానీ ఈ కోటి లక్ష అనే పదానికి ఆధ్యాత్మిక జగత్తులు వేరే పదం ఉంది. అది మనం మామూలుగా వాడేస్తూ ఉంటాం కానీ మనం గుర్తు చేసుకోం. ఇప్పుడు సాధారణంగా చెప్తున్న శంకరాచార్య వారు శిష్య కోటితో వచ్చారని, ఒక కోటి మంది శిష్యులతో వస్తే చాలా ప్రమాదాలు ఎదుర్కొంటాం మనం వాళ్ళకి ఆశించే. కానీ ఆ ప్రమాదం జరగటమే మనకి. కోటి అంటే ఏంటనమాట, ఏ గ్రూప్. లక్ష అంటే టువర్డ్స్ దట్ గ్రూప్, లక్ష్యం వైపు వెళ్తాం. ఏంటి మొత్తం లక్ష్యం? 7 మార్గాలు ఉన్నాయి, 12 పాదశ ఉన్నాయి. 7 × 12 = 84. ఈ 84 లక్షల అంటే ఈ 12 రాశిచక్రాలలో 7 మార్గాలలో మనం అందరము తిరిగి ఉంటేనే మానవ జాతి వస్తాము. జంతువు నామం నరజన్మ దుర్లభం అంటే మీద ఫాస్ట్ ఆల్సో తీసుకుంటుంది. లేకపోతే ఇక్కడ ఇక్కడ కూర్చొని సీక్రెట్ ఆక్షన్ గురించి మాట్లాడుకుంటాం. కానీ మనం మాత్రమే పాస్ అయ్యామనుకునేటటువంటి అహంకారం, మానవ శరీరం ధరించిన ప్రతి వ్యక్తి కూడా ఆ స్థితికే వచ్చాడు. అందుకే సావిత్రుడు అరవిందో చోట రాస్తాడు, ఆ లైన్ నా గుర్తు రావడం లేదు చెప్తున్నా, మనిషి ఇటు ట్రాజెడీ ఇటు హీరోయిజం ఈ రెండింటి మధ్య వారధిలాగా ఉన్నాడు అంటాడు. పడిపోదలుచుకుంటే నీచత్వం యొక్క పరాకాష్ఠకి వెళ్ళిపోగలడు, వెళ్ళదలుచుకుంటే గ్రేట్నెస్ యొక్క పరాకాష్ఠకి వెళ్ళిపోగలడు, రెండింటికి వెళ్ళగలడు. కానీ ప్రస్తుతం మనకి ఆ 84 లక్షల ఆఫ్టర్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే వీఆర్ ఏబుల్ టు లెర్న్ ఓన్లీ టు సఫరింగ్ అండ్ మిజరీ, బాధ వల్ల కానీ లేకపోతే సాగు వల్ల కానీ మనం ఏదైనా ఒక లెసన్ అర్థం చేసుకోలేము తప్ప కేవలం ఆనందం వల్ల మనం ఒక లెసన్ని అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే మనం ఒక పాఠాన్ని ఆనందంగా ఏ విధమైనటువంటి బాధ కలగకుండా నేర్చుకోగలుగుతామో అప్పుడు ఈ మనిషి జన్మ వదిలేసి సూపర్ హ్యూమన్ ఇవల్యూషన్ వైపు వెళ్తాము అనేటటువంటిది. ద 7 ways to bliss వర్ నాట్, ఇంకా ఇంకా రాలేదు నిద్రాస్థితిలో ఉన్న పరిస్థితిలో. ద గ్రేట్ కాజెస్ ఆఫ్ మిజరీ వర్ నాట్, ఫార్ దేర్ వాజ్ నో వన్ టు ప్రొడ్యూస్ అండ్ గెట్ ఎన్స్నేర్డ్ బై దెమ్. హూ ఈజ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దెమ్? ఎవరు దీన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు, ఏ విధంగా ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనేది ప్రశ్న మనకి. ఈ ప్రశ్నకి ఒక చిన్న ఈక్వేషన్ చూద్దాం మనం. ఈ సంఖ్యలు మీరు బాగా మెమరైజ్ తెచ్చేసుకోండి, అలవాటు పడిపోండి సంఖ్యలకి. ౩,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క అవధి. దీనికి రెట్టింపు చేస్తే 2వ యుగానికి వెళ్తాం, దీనికి 3 రెట్లు చేస్తే 3వ యుగం, దీన్ని 4 రెట్లు చేస్తే 4 యుగాలకి ఫెలోవర్స్ సేమ్ నెంబర్ ఆఫ్ పొటెన్సీస్ 12 గంటల్లో 4 యుగాలకు సంబంధించినటువంటి చక్రం మొత్తం తిరుగుతుంది. ముందు కరెక్ట్గా సంఖ్యలు చూసుకున్నాను. అహోరాత్రాలు భగవద్గీత 8వ అధ్యాయంలో ఒక పిక్యూలియర్ శ్లోకం వస్తుంది. రకరకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు మనం. కానీ మన సాధనకి పరంగా, ఆత్మవిద్యలో కావలసినటువంటి అనుభూతుల పరంగా, సహస్రయుగ పర్యంతం తేహోరాత్ర విరోజన అని చెప్తాడు. అక్కడ ఈ సెంటెన్స్కి నేను ఏం చెప్తున్నానంటే, దేర్ వాజ్ నో వన్ టు ప్రొడ్యూస్ అండ్ గెట్ ఎన్స్నేర్డ్ బై దెమ్ అనే సెంటెన్స్కి అవగాహన కొరకు చెప్తున్నాను నేను. 4, 3, 2 ఇది సంఖ్యలు. ఇక్కడ 4, 3, 2 ఇది సంవత్సరాలలో ఉంది సంఖ్య, సెకండ్స్లో ఉంది ఆ సంఖ్య, అంతే తేడా. ఇది 12 గంటలు, మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 అంటే అర్థం ఏంటి, మళ్ళా రాత్రి ఈవినింగ్ 6 PM టు మార్నింగ్ 6 AM వరకు మళ్ళా ఇది రిపీట్ అవుతుంది. ఇలాగా బ్రహ్మ యొక్క రాత్రి పగలు అహోరాత్రాలు మనిషి యొక్క అహోరాత్రాలకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని రిలేషన్షిప్ తెలుపుతుంది. కేవలము తేడా ఎక్కడ వస్తుంది అంటే సంవత్సరాలలో తేడా వస్తుంది, సెకండ్స్లో తేడా వస్తుంది. ఓన్లీ దట్స్ ద డిఫరెన్స్. ఈ తేడా మీరు యోగ సాధన వల్ల తెచ్చుకోగలరా, తెచ్చుకోవడానికి పాజిబిలిటీ ఉందా, ఈ రెండింటికి లింక్అప్ చెప్పగలరా మీరు కాస్త విధించి ఇన్స్టిట్యూషన్? ఇది సంవత్సరాలలో ఉంది ఇక్కడ, ఇక్కడ సెకండ్స్లో ఉంది. సేమ్ నెంబర్ పొటెన్సీస్. ఇక్కడ మీరు ఇంకొక మాట గుర్తుంచుకోండి, మనం ఎప్పుడైనా సహజ కర్మ అనే పదాన్ని ఇక్కడ వాడినప్పుడు శ్వాస పరంగా వాడతాం అనుకోండి, ఇట్ ఈస్ ద హింట్ అన్నమాట. శ్వాస పరంగా ఎందుకు వాడతాం, సహజ అంటే అర్థం ఏంటి, మనతో పాటు పుట్టినది, మనతో పాటు పోయేది శ్వాసే, మిగతా అన్ని ఆ శ్వాస తర్వాత ఏడపోతాయి. కానీ నిజంగా సహజ మనతో పాటు పుట్టింది ఏంటి అంటే శ్వాస పీల్చుకునే విధానం. కానీ శ్వాస పీల్చుకునేటటువంటి విధానంలో ఋషులు చెప్పింది ఏంటంటే, మనం 24 గంటల్లో 24 అవర్స్లో 21,600 శ్వాస పీలుస్తాం మనం. అంటే 12 అవర్స్లో ఎంత పీలుస్తాం, 108 నెంబర్ వస్తుంది. ఈ 108 నెంబర్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అది మీరు కొంచెం అర్థం చేసుకుంటే యోగ సాధన మీ లైఫ్ని ఎంత ఫాస్ట్గా ఫుల్ చేయగలదో అర్థమవుతుంది. ఏం చెప్పాము మనం, ఈ 108 అంటే అర్థం ఏంటనుకున్నాం మనం, ద్వాదశ రాశి చక్రంలో పూర్తిగా తిరిగేటటువంటి 108 పాదాలు. పాదాలు అంటే స్టెప్స్. ఈ 108 పాదాలు మీరు ఒక పగటి పూటలో వేసి మళ్ళా రాత్రి 108 వేసేసారనుకోండి, 7 సైకిల్స్ కంప్లీట్ అవుతానికి మీకు ఎంత టైం పడుతుందంటారు? అందుకే భాగవతంలో 7 రోజుల్లో ఫినిష్ అయిపోయింది మొత్తం కూడా, మీరు ఫినిష్ చేసుకోవచ్చు. ఆ భాగవతంలోనే కథ వస్తుంది ఇంకొకటి కూడా, ఒక ముహూర్త కాలంలో ఆ సమాస పేరు ఆ రాసింది గుర్తుందా, పరస్పర పేరు రాసు పేరు గుర్తులేదు భాగవతంలో. ఆయన స్వర్గంలో ఉన్నట్ట దేవతలతో ఇష్టాభిష్టం చేసుకో, మీరు ఏమడిగితే అది ఇస్తానన్నట్టు దేవతలు. ఆ రాజవీణ మొదటి క్వశ్చన్ ఏదో తెలుసా, నా ఆయు ప్రమాణం ఎంత అని అప్పుడు, మీరు ఏమడిగితే అది ఇస్తావు బాగానే ఉండేస్తుంది, నేను జీవించి ఉండాలి కదా దాన్ని అనుభవించడానికి, మీరు ఏమిస్తారు అంటే తర్వాత మీ ఇద్దరు కానీ ముందు నా ఆయు ప్రమాణం ఎంతో చెప్పండి, దాన్ని బట్టి నేను అడగవలసింది నిర్ణయించుకుంటాను. కృపాంగుడు రాజు పేరు కృపాంగుడు. అంటే ఒక ముహూర్త కాలమే ఉందన్నట్ట, ఒక నువ్వే ఒక్కలేదు అని గోయంగా అన్నట్ట. ఆ ముహూర్త కాలంలో ఈ మొత్తం సైకిల్స్ వచ్చేసాడు. ఈ మొత్తం సైకిల్స్ మనం కూడా రోజుకి ఒక లైఫ్ చొప్పున పూర్తి చేయగలము. మనం ఒక లైఫ్ హెస్టలాజికల్ గా, అందుకే నేను చెప్పాను మీరు సీక్రెట్ డాక్టర్ అని చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో మీకు ఒక భ్రమం కనుక నేను కల్పిస్తే, ఏదో జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్తున్నాం ఇక్కడ వస్తే, ప్రిడిక్షన్స్ గురించి ఏవైనా వస్తాయంటే ఆ అపోహ గురించి వద్దాం, స్పిరిచువల్ యాంగిల్లో తీసుకుంటున్నాం మనం. నిన్న నెంబర్స్ గురించి చెప్పుకున్నాం కదా. జ్యోతిష్ శాస్త్ర పరంగా ఒక మానవుని యొక్క జీవితాన్ని మనం 12 రాశుల్లో డివైడ్ చేస్తాం మనం మొత్తం. ఒకటి జన్మ నుంచి 12th హౌస్ వెళ్ళేసరికల్లా మోక్షం అయిపోతుంది, అంటే ఇది దేవ బాడీ. ఈ 12 రాశి చక్రాలలో ఉన్నటువంటి 27 నక్షత్రాలు ఒక్కొక్కటి మళ్ళా 4 పాదాలుగా, 108 పాదాలుగా కనుక మనం జీవించగలిగితే, ఈ పాదాలు 108 అని మళ్ళా చేసుకోవడానికి ముందు మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ 1 4 పదాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీకు వాక్కి 4 స్థితులు ఉంటాయి. ఆ వాక్ యొక్క 4 స్థితుల్ని పద, పశ్చింతి, మధ్యమ, వైఖరి అన్నాం. ఈ 4 పదాలను 27 నక్షత్రాలుగా కనుక మీరు ఉపయోగించుకోగలిగితే, ఆ 27 నక్షత్రాలలో ఆ నక్షత్రాల యొక్క పేర్లలోనే మీరు ఏం చేయాలని చెప్పారు ఋషులు. సైన్స్ లో ద లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏమిటి అని అడగట్లే. గ్రావిటేషన్ దేని గురించి చెప్తుంది అంటే గ్రావిటేషన్ గురించి చెప్తుంది. అలాగే ఆ నక్షత్రాల పేర్లలోనే మనకి ఆ నక్షత్రాలు మనని ఏ విధంగా జీవించమంటున్నాయి, ఏ విధంగా మనని మన జీవితాన్ని మలుచుకోమంటున్నాయి చెప్తూ, ఆ ద్వాదశ రాశి చక్రము రోజులో కూడా తిరుగుతుంది మనకి. ఒక రోజులో మొత్తం ద్వాదశ రాశి చక్రం తిరిగిపోయి మళ్ళా నెక్స్ట్ డేకి మళ్ళా ఒక సైకిల్ పూర్తవుతుంది. మనము ఆ జ్యోతిష్ శాస్త్రం, అందుకే వేదాలు అర్థం చేసుకోవడానికి జ్యోతిషం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. దానికి ఏమిటది నయనం అని కన్ను లాంటిదని, వేదాలు అర్థం చేసుకోవటానికి ఇప్పుడు చదువుకోవటానికి కన్ను ఎంత ఇంపార్టెంట్. వేదాలు కనుక మనం తెలుసుకోవటానికి అంత ఇంపార్టెంట్, కానీ మనం వేదాలు తెలుసుకోవడం అనేసి నాకు పెళ్లి ఎప్పుడవుతుంది, నాకు ఉద్యోగం ఎప్పుడవుతుంది, నాకు ప్రమోషన్ ఎప్పుడవుతుంది అని అడుగుతున్నారే తప్ప, ఆ అస్ట్రాలజీని, ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని, వేద నాలెడ్జ్ తెలుసుకోవటానికి మనం ఉపయోగించుకోవటం లేదు. ఎలా ఉపయోగించుకోవాలి ఈ 4 పదాలని అర్థం చేస్తున్నాం మనం కదా. పశ్చింతి, మధ్యమ, వైఖరి, ఇంతవరకు అసలు మనం ఏం చేయబోతున్నామో కొంచెం అర్థం చేసుకోండి. ఆకాశతత్వంలోంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రల ద్వారా 84 లక్షల యోనుల్లో తిరిగినటువంటి ఈ మానవ శరీరం ఏర్పడింది అని మనం చదువుకుంటున్నట్టు. ఈ మానవ శరీరం ఏర్పడినటువంటి దానికి 12 రాశి చక్రాలలో ఉన్నటువంటి 27 నక్షత్రాలకి ఉన్నటువంటి 4 పాదాలంటే ఏంటో అర్థం చేసుకుంటే, ప్రతిరోజు మనం పంచాంగం చూసుకుని పంచాంగంలో జరుగుతున్నటువంటి ఆ 108 పాదాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ గా ఉన్నా యు కెన్ ఫాలో మీ. ఇక్కడ మొట్టమొదటే ఒక చాలా పెద్ద ప్రమాదంలో మనం ఎదుర్కొంటున్నాం. ఏంటి చాలా పెద్ద ప్రమాదంలో ఎదుర్కొంటున్నాము మనం? ఇది ఒక్కటే తెలుసు మనకి, వైఖరి ఒక్కటే తెలుసు, మిగతా 3 గురించి మనం మాట్లాడుకోలేము. దాని గురించి మనం మాట్లాడుకోవాలి అని మొదలెట్టగానే ఆగిపోతుంది ఆ స్థితినే. ఉపనిషత్తులో వాటిలో ఎత్ర వాచో నివర్తంతి అప్రాప్తి మనసాస ద మైండ్ అండ్ ద వాక్, ఈ రెండు కూడా అప్రాప్య, ఈ స్థితిని వెళ్ళలేవు. వెళ్ళలేని స్థితి గురించి, అర్థం చేసుకోలేని స్థితి గురించి మనం ఎలా మాట్లాడుకోగలుగుతున్నాము అన్నది మీరు పట్టేసుకోగలిగితే ద ప్రాబ్లం ఇస్ సాల్వ్. ఒక సెకండ్ మీరు కాస్త ఆలోచించండి. చెప్తున్నది ఏంటి, నేను ఈ 3 స్థితుల గురించి మాటల ద్వారా చెప్పలేము. అయినా 3 పరిస్థితుల గురించి మనం మాట్లాడటానికి రెడీగా ఉన్నాము అంటే వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటండి? ఒకసారి ఆలోచిస్తే ఐదర్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫూలిష్నెస్ ఆన్ అవర్ పార్ట్, చెప్పలేమయ్యా దాని గురించి మాట్లాడుకోలేమయ్యా ఏమి చేయలేమయ్యా అని చెప్తున్నాము. చెప్తూ దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఈజ్ ద ఫ్యాకల్టీ ఇన్ విచ్ కెన్ ఫీల్. మాట్లాడుకోలేకపోవచ్చు, మాట్లాడుకోలేని చాలా ఉన్నాయి. మనం ప్రేమ అంటాం, ఇది ప్రేమ అంటే విను అంత పెద్ద పదాన్ని వెళ్ళిపోకలేదు. పంచదార తీయగా ఉండును, తీపి అంటే ఏమిటి చెప్పండి? అంటే ఏమిటి ఒకటి ఆలోచన, ఇంతగా పెద్ద పెద్ద శబ్దాలు వెళ్ళిపోకలేము, చిన్న చిన్న శబ్దాలలో కూడా ఆ ఫ్యాకల్టీ ఉండే అనుభూతి చెందేటటువంటి ఫ్యాకల్టీని రసము అంటూ అనుభూతి చెందగలగంటే రసము. అందుకే భగవంతుడు ఎప్పుడు కూడా రసో వై సహ అంటాము, రసానుభూతికి వెళ్ళాలి తప్ప ద మూమెంట్ టు మేక్ ఇట్ డ్రై. ఎప్పుడైతే ఆధ్యాత్మికతను మీరు సృష్టింపజేస్తారో అసలు మొత్తం సాధనా విధానం భ్రష్టపడటానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మికత అనే పేరుతో ఎందుకంటే చేసుకుంటున్నాము. రుచులు చూడకూడదు, పాటలు వినకూడదు, కానీ యోగికి ఉన్న లక్షణాలు మనం ఏం చెప్తాం? దివ్యదృష్టి ఉంది, అంటే మనం ఇంతవరకు చూడగలుగుతాయి, చాలా దూరం చూడగలడు. మనం ఇప్పటివరకే పాట వినగలుగుతాయి, చాలా వరకు పాట వినగలడు. చెప్పేది ఒకటి, ఆచరించేది ఒకటి అయిపోయింది ఆధ్యాత్మిక శాస్త్రంలో, అది మనం దెబ్బతిన్నది. అంటే మీ నాలుగు పాదాలలో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటం సైన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం ఆవిష్కరించింది. భారతదేశానికి విదేశీ మధ్య ఆ భారతి ఏర్పడాలి అనేటటువంటి ఆధ్యాత్మికం యొక్క మనం ఈ ట్రెండ్ని కనుక గుర్తించగలిగితే యాజ్ ఇండియన్స్ భారతీయులుగా మనం చేయవలసిన పని ఏమిటో అర్థమవుతుంది మనకి. ఏం చేస్తున్నారు సైంటిస్టులు? నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఒక నియమాన్ని ప్రతిపాదిస్తున్నారు, ఒక ధర్మాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఆ ధర్మం ఎలాంటిది? శాశ్వత, సనాతన, నిత్యం. మూడు ఎటిట్యూడ్స్ ఉంటాయి ధర్మానికి, శాశ్వతమైన ఏమి ఉండాలి, సనాతనమైనది ఏమి ఉండాలి, పిచ్చి నూతనంగా ఉండాలి. ఆల్ లాస్, సైంటిఫిక్ లాస్ ఈ మూడు లక్షణాలకి ఆపాదించవచ్చు. గ్రావిటేషన్, గురుత్వాకర్షణ ఏమో న్యూటన్ చెప్పాడు. న్యూటన్ చెప్పకముందు లేదా అది ఎప్పటి నుంచి ఉంది? సనాతన నిత్యం ఉంటారు. మన ప్రతిసారి చదువుతూనే ఉంటాం, ప్రతి స్టూడెంట్కి చెప్తూనే ఉంటాం, కంటిన్యూస్గా ఉంటుంది, శాశ్వతంగా అది ఏమో వర్తిస్తుంది. ఎలా నిలబెడుతున్నాడు వాడు? కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి, కొన్ని ప్రయోగాలు చేసి దాని ద్వారా ఆ నియమాన్ని కనిపిస్తున్నారు. అంటే ఇక్కడి నుంచి వెళ్తున్నారు వాళ్ళు. మన ఋషులు ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు ఆ నియమాన్ని పట్టుకుంటున్నారు, ఆ నియమం నుంచి కింద తిరుగుతున్నారు. ఈ డిఫరెన్స్ బిట్వీన్ ద వే ఆఫ్ లివింగ్, జీవిత విధానంలోని ఈ మార్పు మనకి తెలియకపోవడం వల్ల భారతీయ చేతనత్వం పొంది సైంటిఫిక్ థింకింగ్ రావటం వల్ల భారతదేశం నష్టపడిపోయింది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అసలు సాధన, అసలు ఆ సీక్రెట్ ఆప్షన్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అంటే ఈ విధంగా ఎనీ సైంటిఫిక్ క్రింద తెరవగలదు, ప్రసక్తే లేదు. చాలా సాధనలో మనము ఉపయోగము అంటే చేసుకోండి, విశ్వాస విశ్వాసం సత్యయుగం మాత్రం బ్రీదింగ్, కలియుగము కలి తను మంచిగా మరాప్రశాంతి మధ్యమైతే నేను చెప్తానంటున్నాను, కానీ చెప్పకుండా దాటిస్తున్నాను నేను చేత. ఇవన్నీ మళ్ళీ కలిలోకి వెళ్ళదు మనం, తీసుకోండి స్థితి అని ఇస్ ఎ యూనివర్సల్ స్టేట్. లేదు నేను క్యాల్కులేట్ చేయగలిగినది సౌర ఉంది అని మనం అంటే గట్టిగా ఉండిపోయి మనిషి గట్టిగా ఉన్నాడా? మైసూర్ గట్టినెస్ అంటే ఇది భాష నేను అర్థమయ్యే క్వాలిటీ అని పడుతున్నాను. అలాగే లిక్విడ్నెస్ స్టేట్స్ ఉన్నాయి కదా, అదే విధంగా ఇవి కూడా నాలుగు రకాలైనటువంటి స్టేట్స్. ఈ నాలుగు రకాలైనటువంటి స్టేట్స్ లో ఉదాహరణకి జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అవస్థ మనం అందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, ది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అలాగా ఈ నాలుగు స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో కింద నుంచి పైకి వెళ్తున్న కొద్దీ ఒక పిక్యులారిటీ ఉంది. ఈ స్థితిలో ఉన్నది ఈ మూడు స్థితులలో ఉండాల్సిన పనులే. ఇట్ మే బి, ఇట్ మే నాట్ బి. ఈ స్థితిలో ఉంటే అది ఈ స్థితిలోనే ఉంటుంది, ఈ స్థితిలోనే ఉంటుంది, కానీ ఈ రెండు స్థితుల్లోనూ ఉండకపోవచ్చు. అంతే, ఈ స్థితిలో ఏదైనా ఒక వస్తువు ఉంటే అర్థం ఏంటన్నమాట, పై మూడు స్థితుల్లోనూ కూడా అది ఉంది. ఇట్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆల్ దోస్ త్రీ స్టేట్స్. ఇదే పురుష సూక్తంలో మూడు పాదాలు కనిపించడం లేదు, నాలుగవ పాదం మాత్రమే కనిపిస్తుంది. పై మూడు పాదాలు అమృతత్వంలో ఉంటే కింద ఉన్నటువంటి ఒక పాదము మృత్యు స్థితిలో ఉంది అంటారు. నాకు ఆ శ్లోకం గుర్తు రావట్లేదు. ఇదేంటో చూద్దామని ముందు దీన్ని వాక్కి ఉపయోగిద్దాం ఆకాశతత్వానికి, తర్వాత మిగతా వాటికి మనం ఎక్స్ప్రెస్ చేద్దాం. అద్ది పెట్టి అనేటువంటి ఒక శబ్దాన్ని నేను వాడాను. దానికి ఆ నాలుగు స్థితుల గురించి మనం చెప్పాలి అంటే, నా జేబులో అద్ది పెట్టి ఉంటే అది ఇంకా నేను బయటికి తీయలేదు, దాన్ని మధ్యమ స్థితిలో ఉన్నటువంటి అద్ది పెట్టి అన్నాం. నా చేతిలోకి వచ్చేసి నేను దాన్ని ఉపయోగించుకోవడానికి రెడీగా ఉండే ఐఎమ్ ఏబుల్ టు సీ ఫిజికల్లీ, దాన్ని వైఖరి అన్నాం. రకరకాల అడ్డు పెట్టులు ఉన్నాయి, పూర్వకాలంలో ఋషులు ఏం చేశారు, అరటి మందని చేసి అడ్డు ప్రొడ్యూస్ చేశారు, అదే అడ్డి అడ్డుపెట్టే. ఎందుకంటే ఫాస్ఫరస్ నిరాలు వేస్తే అంటుంది అదొక టైప్. అదంతా మీకు ఇప్పుడు కనిపించడం లేదు, కానీ పశ్చింది స్థితి యూ కెన్ విజువలైజ్. కానీ మీకు అన్నిటికంటే పై అయితే అగ్ని అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ నుంచి ఇదంతా వచ్చేది. పాదరక్షలు చెప్పులకి కూడా ఇది వర్తిస్తుంది, భగవంతుడికి మాత్రమే వర్తింపజేస్తుందే. మీరు చెప్పులు వేసుకుంటే మీరు కాలిపోతే అది వైఖరి చెప్పు, పక్కవాడి కాలిపోయినది మధ్యమా చెప్పు. కావాలంటే మీరు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇంటర్చేంజ్ చేసుకున్నప్పుడు ఏమైంది, అది మీకు మధ్యమా అవుతే ఇది మీకు మధ్యమా అయింది. ఎవరైతే ఫాలో అవ్వాలి, ఇది మధ్యమా స్థితి అంటే, అంటే ఇది ఉంది, అది ఉపయోగించుకోగలము, ఉపయోగించుకోలేకపోవచ్చు. పూర్వకాలంలో రాజులు ఇలాగా చెంకి తిప్పి ఇలా వంకరగా చెప్పులేసుకునేవారు. గ్రీక్స్ వాళ్ళు ఇంకో రకమైన విద్యది, ఇక్కడ లేసు లాంటి చెప్పులు షూస్ ఇలా వస్తాయి. అథ్లెట్స్ వాళ్ళు మన ఆయన మంగళ స్కూల్ చేశాడు, చంద్రుడు ఒక చెప్పుని ఒక షూని అడ్వర్టైజ్ చేస్తున్నాడు, ఇలా ముందుంటే చెప్తుందండి యాక్షన్ షూస్. ఇవంతా ఇక్కడ ఉన్నాయా? రేపు రాబోయే కాలంలో ఏమో కంప్యూటరైజ్డ్ షూ ఏదైనా వచ్చేసి అది రకరకాలుగా మనకి తీసుకెళ్ళిపోతున్నాయి. వీళ్ళంతా ఏ స్టేజ్ చెప్పులు, ఫస్ట్ ఎంపీ చెప్పులు, కాళ్ళని రక్షించే ఒక ప్రిన్సిపుల్ పర చెప్పులకి పరిస్థితి ఉంది. మరి మనకి నాలుగు చెప్పలేదా, మనకి నాలుగు ఎలా అవుతుంది? నేనున్నాను మీ ముందు ఉంచుకున్నాను వైఖరి రామకృష్ణ, కానీ ఆయన ఇంగ్లీష్ లెక్చర్ రావచ్చు ఇప్పుడు లేదు నేను, కానీ ఇప్పుడే ఈ క్షణంలోనే నేను కావాలంటే కెమిస్ట్రీ కూడా చెప్పేయాలి కదా. ఉండి ఉపయోగించుకుంటా ఉంటే మధ్యమ, ఉపయోగించుకుంటూ ఉంటే వైఖరి. పశ్చిమకి కింద సంవత్సరాలు అవుతాను, రాబోయే సంవత్సరంలో అలా అవుతాను, ఇంకా లాగే ఇందరి జన్మల్లో అలా ఉన్నాను, రాబోయే జన్మల్లో అలా ఉంటాను, ఆ గురించి చెప్పుకుంటూ మనం కష్టం చేయాలి. బుద్ధుడు గురించి ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది, నేను అసలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు కథని. ముఖ్యంగా సాధన జగత్తులో ఎదురేస్తున్నాడు బుద్ధుడు బుద్ధత్వం పొందేస్తారు. బుద్ధత్వం పొందగానే 23 బుద్ధుడు బుద్ధత్వ స్థాయికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అని అనగానే మళ్ళా ఇంకోసారి నమస్కారం చేసి రాబోయే బుద్ధులందరికీ కూడా నమస్కారం అన్నట్టు ఆయన అడిగారు. ఇదివరకు బుద్ధత్వ స్థాయికి పొందిన వాళ్ళకి నమస్కరించడం అర్థం ఉంది. ఇంకంటే ఇప్పుడు మేడం బ్రావిట్స్ కి సీక్రెట్ డాక్టర్ రాస్తేనే కదా మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు హెల్ప్. కానీ రాబోయే బుద్ధులకి నువ్వు ఇంటికైనా నమస్కారం పెడుతున్నావు అంటే ఇట్ ఇస్ చేంజ్. వాళ్ళే లేకపోతే నేను ఉండనని ఇట్ ఇస్ కంటిన్యూటీ. ఆ కంటిన్యూటీ ఆ చక్రీయ క్రమం అని మనం గుర్తుంచుకోవాలి కదండి, తర్వాత మనం ఉపయోగించుకున్నాం. కానీ పదా పశ్చింది మధ్యమ వైఖరి అనేటువంటి పదాలలో ఈ టేబుల్ చెప్తాం అనుకోండి. ఈ టేబుల్ ఏమంటాం మనం దీన్ని వైఖరి టేబుల్ అంటాం. ఇంటికి వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతుంటే మాస్టర్ టేబుల్ మీద పెట్టారు. ఎన్టీ రామారావు స్తంభాన్ని పట్టుకుంటే ఆయన టేబుల్ పట్టుకుంటూ ఉంటాడు. అంటే అది ఎందుకంటారో నాకు తెలీదు. అంటే ఆయన ఫేవరెట్ సోరీగా ఉంటే ఆయన నాట్ టెలింగ్ ఎనీథింగ్ యాక్వర్. నా ఉద్దేశం ఏంటంటే స్తంభాన్ని పట్టుకుంటే కానీ ఆయనకి యాక్షన్ చేసే ఊపిరి అదు అంటూ ఉంటారు చాలా మంది సినిమాల్లో. అలాగే ఆయన సీక్రెట్ డాక్టర్ చెప్తుంటే సార్ ఈ టేబుల్ పట్టుకుంటూ ఉంటాడు అన్నప్పుడు ఈ టేబుల్ ఏ స్థితిలో ఉందన్నమాట, మధ్యమ స్థితిలో ఉంది. టేబుల్స్ ప్యూరల్ వాడు రకరకాల టేబుల్స్ రోజు రోజు ఫస్ట్ టేబుల్స్ నాలుగు కాళ్ళు ఉంది. ఒక వస్తువుని పెట్టుకోవటానికి కావలసినటువంటి ప్రిన్సిపల్ వస్తువు కాదు ఆ సిద్ధాంతం ఉంది అది. ఈ విధంగా కనుక మనం శబ్దాన్ని అర్థం చేసుకుంటే శ్వాసని ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగితే అది మీరు చేయవలసిన సాధన మొత్తం కూడా. శ్వాసనే వైఖరి శ్వాస అంటే ఏమిటి, మధ్యమ శ్వాస అంటే ఏమిటి, పశ్చంతి శ్వాస అంటే ఏమిటి, పరాశ్వాస అంటే ఏమిటి, ఆ పరాశ్వాసని పట్టుకున్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులని పరమ హంసలు అన్నారు. హంసకి శ్వాసకి తేడా లేదు. అంటే పరమహంస స్థితి అంటే అర్థం ఏంటి అంటే శ్వాస యొక్క పరాస్థితిని పట్టుకున్నవాళ్ళు. ఇప్పుడు ఇంకోటి గుర్తుంచుకోండి, ఇంకోటి వచ్చాక అసలైంది నేను మిస్తాను. ఇదంతా నేను చెప్పాను కదా, పరాస్థితి గురించి చెప్పేస్తున్నాను, పశ్చిమ స్థితి గురించి చెప్పేస్తున్నాను, మీరు వినేస్తున్నారు అర్థం చేసుకుంటున్నాను. కానీ ఇదంతా కూడా నాకు ఉంది కానీ ఉపయోగించుకో ఆశటి వ్యక్తులు భక్తులు ఉపయోగించినటువంటి వ్యక్తులని మునుగు అన్నాము మౌనుగు అన్నాము. అసలు నేను 24 గంటల మౌనంగా ఉన్నాను. మెహర్ బాబా యొక్క మౌనాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మధ్యమ స్థితి సాధన మొత్తం మెహర్ బాబాది, మొత్తం హ్యుమానిటీ అన్ఫార్చునేట్ మొత్తం అంటే